మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నానండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. నమ్మకమైన దేవ, వాక్యం నీది, నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రజలు నీవారు, వాక్యం నీది, రాయించింది నీవే, అర్థం చేయించేది నీవే, నీకే సమర్పించుకుంటున్నాం. ప్రభా, నువ్వే మా మధ్యలో ఉండి నీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచి మాతో మాట్లాడండి. ప్రభా, మా హృదయాలను తెరవండి, హెచ్చరించండి, బలపరచండి, ఆదరించండి, మీ ఆత్మ చేత నింపమని మా జీవితాలను సమర్పించుకుంటూ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ చాలా విషయాలు చెప్తున్నాడు. అయితే ఇందులో తెస్సలోనిక సంఘం వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళే. అయితే వీళ్ళు శ్రమంలో ఉన్నప్పుడు అంగీకరించారు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు అంగీకరించలే. శ్రమంలో ఉన్నప్పుడే అంటే ఎవరన్నా వచ్చి గొడవ చేసి తన్ని కొట్టినా కూడా అప్పుడు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు. సువార్త విషయంలో సువార్తను అంగీకరించి జీవిస్తున్నారు. అందుకని రెండు పత్రికల్లో ఎక్కువగా ఆ మాటను రాశాడు. తర్వాత 2వ రాకరి గురించి కూడా ఎక్కువగా రాశాడు. తర్వాత వ్యక్తిగత పరిశుద్ధత గురించి రాశాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల వరకు మనం చదువుకున్నాం. అయితే ఈ యొక్క భాగం మనకు చూస్తే అర్థమవుతుంది, ఈ యొక్క పట్టణం చాలా కల్చరల్ గా ఉండేది. అక్కడ ఉన్న పట్టణాలన్నీ కూడా ఒక ఈ దేవతకు ప్రసిద్ధి కదా. ఎఫెసీలో ఉన్న ఆర్తమీ దేవి, ఇంకా రకరకాల దేవతలు ఉండేవాళ్ళు వాళ్ళకు. దాంతో పాటు అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనేది కామన్ గా ఉండేది. అది గ్రీకుల రోమీల యొక్క కల్చర్ గా సంస్కృతిగా ఉండేది అది. కాబట్టి ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేది చాలా కామన్ గా చూసేవాళ్ళు. చాలా ఏమంటారంటే అంత ఏం ప్రాబ్లం లేదులే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళ సంస్కృతిలో అదేం పాపం కాదు, అది అదేం తప్పు కాదు. ఒక దేవత దగ్గరికి వెళ్ళి అదే దేవాలయంలో వేరే వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండటం, లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం అది వాళ్ళకు కామన్ లాగా, అది దేవతను తృప్తిపరుస్తున్నా మేము ఆ మందిరంలోనే, ఆ దేవాలయంలోనే వాళ్ళు వేరే స్త్రీలతో లైంగిక సంబంధాన్ని పెట్టుకునేవాళ్ళు. అది వాళ్ళకి వ్యభిచారం లాగా లేకపోతే అది పాపంలాగా అనిపించేది కాదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, అసలు మీరు సిగ్గు లేకుండా అట్లాంటి పనులు చేస్తున్నారంటాడు. సిగ్గు లేకుండా అట్లాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారని. కనీసం పాపంలాగా కూడా అనిపించట్లేదు. ఎవరైనా ఎవరితో అయినా ఆ దేవత దగ్గర ఆ గుడిలో వాళ్ళు కలవచ్చు. అలా కలిస్తే దేవత ఆ దేవుడు చాలా శక్తినిస్తాడు, సంతానోత్పత్తినిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషపడతాడని అనుకునేవాళ్ళు. రెండవది ఏంటంటే వీళ్ళు అలా చేసేటప్పుడు ఇంకొక ఆచారం ఏంటంటే ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరంలో ఒకసారైనా, కనీసం అది సంవత్సరంలో ఒకసారైనా అలాగా స్త్రీలు పురుషులు వెళ్ళి ఎవరితో అయినా చేయొచ్చు, ఆ పూజారితో అయినా చేయొచ్చు అనే ఆ రకమైన కల్చరు అప్పట్లో వాళ్ళకు ఉండేది గ్రీకు రోమన్ కల్చర్లో. అందుకనే ఆ సిటీస్ అన్నిట్లో ఇది తెలుసు, ఇలాగే ఆచారం కల్చర్ పాటించేవాళ్ళు. కాబట్టి అన్నిట్లలో మ్యాక్సిమం అంటే కొన్ని చోట్ల అంటే ఇప్పుడు అది యూరోప్ ప్రాంతం కాబట్టి ఆ యొక్క ఆసియా యూరోప్ ఈ ప్రాంతాలన్నిట్లో స్పెషల్ గా ఎఫెసీ నగరం, కొరంతు, థెస్సలోనిక ఇవన్నీ ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో మీరు మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఆసియా ప్రాంతం అదంతా ఇవన్నీ కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాసే. ఆ దేవత గురించి తెలుసు, అదే కల్చర్ పాటించేది. అయితే చాలా స్ట్రిక్ట్ గా, చాలా కఠినంగా, ఖండితంగా రాస్తున్నాడు. చాలా మంది అంట ఈ బ్యాక్గ్రౌండ్ లో నుంచి, అంటే విపరీతమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ గ్రీకులు రోమిల పరిపాలన వ్యవస్థ, వాళ్ళ సాంస్కృతిక నేపథ్యం ఉన్న పట్టణాలు అవన్నీ కాబట్టి పొలిటికల్ గా, ఎకనామికల్ గా వెల్ ఏ సిటీ కూడా అంత మామూలుగా ఉండేది కాదు. చాలా వెల్ ప్లెజ్డ్ గా అంటే మంచి డెవలప్మెంట్ ఏరియా కానీ, తర్వాత పొలిటికల్ గా స్ట్రాంగ్ గా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా అయితే ఇట్లాంటివి దేవతలు, మంత్రశక్తులు, తర్వాత ఈ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ రకరకాలుగా అన్ని సిటీస్ అట్లే డిస్టర్బ్ గా ఉండేవి. సో అలాంటి పరిస్థితుల్లో సో పౌలు గారు వెళ్లి సువార్త అక్కడ ప్రకటించినప్పుడు చాలా మంది మారుమనసు పొందారు. అయితే వీళ్ళు మారుమనసు పొందిన తర్వాత కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ తప్పకుండా చూపిస్తుంది కానీ మనం కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చాము, ఆ బ్యాక్గ్రౌండ్ పాపాలు, ఆ కల్చరు, ఆ యొక్క నేపథ్యం అనేది మన మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. అది మనకి తెలియకుండానే మనలో కొన్నిసార్లు ప్రభావితం చూపిస్తుంది. వాస్తవానికి మనకు తెలుస్తుంది కూడా. అయితే వీళ్ళకి చాలా ఖండితంగా చెప్పేది ఏంటంటే పరిశుద్ధత కోసం పిలుపునిస్తున్నాడు ఆయన. ఎట్లనో చూద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల్లో చాలా తక్కువ విషయంలోనే తక్కువ వచనాల్లోనే కొన్ని విషయాలు చెప్పాడు. చాలా హెచ్చరిస్తూ చెప్పాడు, ఆజ్ఞాపిస్తూ చెప్పాడు. ఏంటంటే మెట్టుకో సహోదరులారా, అంటే అయ్యా లాస్ట్కి ఫైనల్గా ఏందంటే అని చెప్తున్నాడు. మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఇప్పుడు ఆయన అలా చెయ్యొద్దు మీరు అని ముందుగానే ఏదో చెప్పాడంట. చాలా విషయాలు ఆజ్ఞ మీకు తెలుసు. ఇప్పుడు ఏదైనా దేవుని వాక్యంలో చెప్పాడు అని అంటే అది పౌలు గారు ఇచ్చింది కాదు, అది యేసు క్రీస్తు ప్రభు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ అని అంటున్నాడు. అయితే దేవుని మాటలు ఎప్పుడైనా ఆజ్ఞలే, ఎందుకనంటే అందులో హెచ్చరికలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనుకోండి. కానీ దేవుడు ఏదైనా మాట చెప్తే అది ఆజ్ఞలాగానే ఉంటుంది. అంటే అది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా ఉండు, వెళ్ళు, ఇవన్నీ ఆజ్ఞలు అనంటే దేవుడికి ఏది చెప్పాలో పర్ఫెక్ట్గా చెప్తాడు ఆయన, పర్ఫెక్ట్గా చెప్తాడు ఆయన. పర్లేదులే చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు, అడ్వైజులు, ఆప్షన్లు, సజెషన్లు ఉండవు. ఎప్పుడైనా దేవుని మాటల్లో అడ్వైజు, ఆప్షను, తర్వాత సలహాలు, అడ్వైజ్ అంటే సలహాలు కదా, సజెషన్స్, సూచనలు ఉండవు. ఆజ్ఞలే ఉంటాయి. ఏది చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు, సూటిగా చెప్తాడు, ఆయనకు తెలిసే చెప్తాడు. తెలియకుండా అయ్యో ఏమో తెలుసో తెలీదో నాకు పొరపాటు, మరి ఏమో చేస్తూ చేయలేకపోతే లేదు అన్నట్టు అనడు. అందుకనే తెస్సలోనిక బ్యాక్గ్రౌండ్ అంతా పౌలు గారికి బాగా తెలుసు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మారుమనసు పొందారు, శ్రమంలో నుంచి మారుమనసు పొందారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నేపథ్యం ఏంటంటే పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. మనలాగనే అనుకోండి, కానీ మనకంటే ఇంకా భయంకరమైన కల్చర్ వాళ్ళది. అయితే మేము ఆజ్ఞనిచ్చారని మీకు తెలుసు కదా, అవి ఇచ్చానని. అయితే అది దేవుని ఆజ్ఞ కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొని సున్నారు. మా దగ్గర నుంచి మేము ఏమేమి చెప్పామని నేర్చుకున్నారు. దేవుని ఎట్లా సంతోషపరచాలి, ఎట్లా తృప్తిపరచాలని మేము నేర్పించాం, అవన్నీ నేర్చుకున్నారు, అలా నడుచుకుంటున్నారు కూడా అని వాళ్ళతో అంటున్నాడు. అంటే వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్లకు దేవుడు ఎవరో బాగా తెలిసిన వాళ్ళే, అంటే బాగా వాక్యం విన్న వాళ్ళే, వాళ్ళు సేవకుల ద్వారా, పౌలు ద్వారా నేర్చుకున్న వాళ్ళే. పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఇదేం కొత్త విషయం కాదు, ఇంతకుముందే చెప్పాం, ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, అట్లాగనే మీరు జీవిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక పదంని ఉపయోగించాడు, చాలా ప్రాముఖ్యమైన పదం. ఏంటంటే దేవుణ్ణి ఎలా తృప్తిపరచాలో, అంటే ఎలా సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్నారు, మీరు అలాగ నడుచుకుంటున్నారు. మన జీవితంలో ఈ పదం మిస్ అయిపోతాం, ఆ పదం అక్కడ ఎందుకు రాయించాడో దేవుడు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా దగ్గర నుంచి నేర్చుకున్నారు మీరు. అంటే వీళ్ళ జీవితాలు ఏంటంట, వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు, వాళ్ళు మారు మనసు పొద్దు నుంచి సత్యంత వరకు, పౌలు వాళ్ళ టీం అంతా, పౌలు గారు వాళ్ళ టీం అంతా సేవ చేసేటప్పుడు వాళ్ళ అల్టిమేట్ గోల్ ఒకటేనంట, దేవుణ్ణి సంతోషపరచాలి మా జీవితాల ద్వారా, సేవ ద్వారా. ఆయన తృప్తిగా ఉండాలి, మమ్మల్ని చూసి తృప్తి పడాలి, ఆనందంగా ఉండాలి, అసలు మహిమ ఆయనకే కలగాలి. ఆయన ఉద్దేశాలు ఆయన చిత్తమే, ఆయనకు మహిమ కలిగేటట్లు ఆయన ప్రణాళికలే మాలో నెరవేర్చబడాలి. ఎవరైనా మనం కూడా ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మనకు తెలుసు కదా. జనరల్ గా ఆ పదం ఎందుకు ఉపయోగించారంటే, వాళ్ళు ఇంప్రెస్ చేయాలని చూస్తారు, బాగా సంతోష పెట్టాలని, ఎక్కడికో తీసుకెళ్లాలని, ఏదో చేయాలని, మాట్లాడాలని, ఏదో ఆతృత, మొత్తానికి సంతోష పెట్టాలని, ఇంప్రెస్ చేయాలి, మార్కులు కొట్టేయాలి, నేనంటే ఏంటో చూపించాలి అన్నట్టుకుంటది కదా. పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుణ్ణి నేర్చుకున్నారు మా దగ్గర నుంచి. నిజంగా మనము దేవుని వాక్యం నుంచి, దేవుని సేవకుల నుంచి ఏం నేర్చుకుంటాము? జనరల్ గా ఏం నేర్చుకుంటాము? డబ్బులు సంపాదించడం, ఈడ భూమి తీసి ఆడుకోవటం, తర్వాత కార్లు కొనుక్కోవటం, లేకపోతే ఇంకే కార్లు కొనుక్కోవడం తప్ప ఎవ్వరు ఆపరు. భూములు కొనుక్కోవడం తప్ప స్థలాలు కొనుక్కోవటం ఎవ్వరు ఆపరు. అయితే సేవకుల నుంచి, వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, నేను దేవుని ఎట్లా సంతోషపరచాలి, దేవుని భక్తులు సేవకులు అయిన వారు ఎట్లా బతికారు, కేవలం దేవుని కోసమే, దేవుని సంతోష పెట్టడానికే నేను కూడా అట్లా సంతోష పెడతాను. మనం ఏంటంటే, మన కుటుంబాన్ని సంతోషపరచాలి, సమాజాన్ని సంతోషపరచాలి, కానీ మన జీవితం అంతా ఎట్లయిపోతుందంటే, వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగానే అందరినీ సంతోష పెడతాం. ఇంట్లో వాళ్ళని, భార్యని, భర్తని, పిల్లల్ని, సమాజాన్ని, డిపార్ట్మెంట్లని, ఏడ పని చేస్తున్నాం అక్కడ, కానీ దేవుని మాత్రం సంతోషపరచం. అందరు సాటిస్ఫై అవ్వాలని చూస్తాము, కానీ దేవుని ఒక మూల కూర్చొని ఇంకా నువ్వు కనపడట్లేదులే, అసలు నీకు నాకు సంబంధం లేదులే, నువ్వు ఏమో ఉండు, వీళ్ళంతా కనపడేవాళ్ళు, వీళ్ళందరి ముందు వీళ్ళందరినీ సంతోషపరిస్తే వీళ్ళంతా సాటిస్ఫై అవుతారు, అప్పుడు నన్ను మెచ్చుకుంటారు, అప్పుడు నన్ను మంచోడు అంటారు, నాతో స్నేహంగా ఉంటారు, మంచి కాంటాక్ట్స్ ఉంటాయి, మంచి పలుకుబడి ఉంటుంది. అది మరి దేవుడు ఏం కావాలి? సగానికి సగం విశ్వాసులు, సగానికి సగం కంటే ఎక్కువ, 70-80% మంది విశ్వాసులు లోకంలో ప్రతి ఒక్కరిని తృప్తిపరచాలని చూస్తారంట. అసలు దేవుని కోసం బతుకుతే మనుషులను తృప్తిపరచలేము, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని కోసం బతుకుతే మనుషుని ఎవరిని తృప్తిపరచలేము అసలు. ఎందుకు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలన్నీ మనం విధేయత చూపిస్తా ఉంటే వాళ్ళకి నచ్చదు. లంచం తీసుకోవద్దు, హాయిగా నువ్వే వచ్చినవుతి, పెద్ద మొగోడివి అని అంటారు వాళ్ళు. అయ్యో ఏంది బాబు, అంత నువ్వే పెద్ద గాంధీజీవాను, లేకపోతే ఇలా నేను చెయ్యను అంటే ఏందిరా, నువ్వు ఇంత ముండోడివి, చెప్తే నువ్వు దేవుని చిత్తం అంటావు, ఏదో అంటావు, అసలు మాట వినవా, ఏదో వీడు పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యాడు. లోకం మనల్ని సహించలేదు. ఎందుకోసం తెలుసా? దేవుణ్ణి సంతోషపరచాలని జీవిస్తే లోకానికి అసలు మింగుడు పట్టదు. మన బతుకంతా వీళ్ళని వాళ్ళని సంతోషపరుస్తాం కాబట్టి అందరూ మనతోటి అబ్బా మెచ్చుకొని మెడలేసుకొని శాల్వ సన్మానం చేసి మెల్లో దండేసి అబ్బా ఎంత గొప్పడు అయ్యా, అబ్బా మస్తు, చాలా మంచి క్యాండిడేట్నే. అప్పుడు మనకేందంట కొట్టేశంగా మార్కులు, మనలో ఒక దుర్మార్గత, తెలియని దుర్మార్గత ఎట్లుంటదంటే మనుషుల దగ్గర మంచిగా మంచివాన్ని అనిపించుకోవడానికి అన్ని చేస్తాం, ఇది తెలియదు మనం. చాలా మట్టుకు చాలా మంది తెలియదంట, అయితే దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తెలిసిపోతుందంట ఈజీగా. అరే ఈ అన్న దగ్గర, ఆ అక్క దగ్గర, వాళ్ళ దగ్గర వంగి వంగి నమస్కారాలు పెడుతున్నా, భలే ఉంటున్నా, అది అంటే వాళ్ళ దగ్గర మంచిగా అనిపించకుండా. ఎవడైనా చంపిన చాలు మనం కొట్టగానే, తిట్టగానే, ఎవడైనా కొంచెం ఇబ్బంది కలగగానే అప్పుడు అంతా బయటకు వస్తే సరుకు అంతా, అసలు ఒరిజినల్ సరుకు అంతా మనలో నుంచి. అంటే ఇప్పటిదాకా జీవించింది ఏం జీవితం అసలు మనది? ఏం జీవితం అని అంటే మనుషుల్ని ఇంప్రెస్ చేయాలని జీవించాం తప్ప దేవుని సంతోషపరచాలని జీవించలా. మన బతుకంతా మనిషిని ఇంప్రెస్ చేయటం చూడండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మానేసి, వాక్యాన్ని ధ్యానించటం మానేసి, మిగతా విషయాలన్నీ మానేసి కొన్ని ఫంక్షన్లకు వెళ్తారు చాలా మంది. సండే నాడు కూడా వెళ్ళిపోతారు వాక్యం వదిలేసి. తర్వాత ఇంకేమంటారు, కొన్ని వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, అంత అవసరం లేదు. దేవుని వాక్యానికి, ఆయన ప్రార్థనకి, ఆయన సహవాసానికి ఇవ్వాలి మొదటి స్థానం అని చెప్పాడు ఆయన ఆల్రెడీ. నాకు మొదటి స్థానం ఇవ్వాలి, నన్ను మొదట ప్రేమించాలని. కానీ మనం ఏం చేస్తామంటే అయ్యో పర్లేదు, వీళ్ళేమనుకుంటారో బంధువులు, వాళ్ళేమనుకుంటారో, అయ్యో మరి కష్టం అవుద్ది కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా, అప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అని మనం సాకులు, తర్వాత రకరకాల విషయాలు చెప్పుకుంటాం. మీరే ఆలోచించండి ఒకసారి, దేవుని సంతోషపరిచినట, దేవుని ఎంత దుఃఖపరుస్తామో, ఎంత అవమానపరుస్తామో. కానీ గుర్తుపెట్టుకోవాలి, నా జీవిత మన జీవిత ధ్యేయం ఏమై ఉండాలంటే అల్టిమేట్ గోల్ దేవుడు సంతోషపడాలి నా జీవితాన్ని చూసి, నా ప్రవర్తన చూసి. దేవుని నేను సంతోష పెట్టాలి, దేవాన్ని నేను చేశాను ఈ పని, ఇలాగా చేస్తున్నాను, ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఇలాంటి పనులలో నేనున్నాను, ఇది నీకు మంచిగా అనిపిస్తుందా, ఇష్టంగా అనిపిస్తుందా ప్రభా, నచ్చుతుందా నీకు ఇది, దీన్ని చూసి నువ్వు తృప్తి చెందుతున్నావా, దీన్ని చూసి నీకు సంతోషం వేసిందా ప్రభా అని అడుగుతాం ఎప్పుడైనా. ఎవరిని అడుగుతామంటే భార్యని అడుగుతాం, బాగుందా, పిల్లల్ని అడుగుతాం, ఇంద్రా సంతోషంగా ఉందా, హ్యాపీయా, హ్యాపీ అనంత దేవుని అడిగారా, హ్యాపీ అని, హ్యాపీ అన్న దేవా అడగం. అందరు కావాలి మనకు, అందరిని పూసుకొని రాసుకొని అందరినీ అబ్బాబలే బ్రదర్. దేవుడే ఒక పక్కన పెట్టేస్తాం, వాళ్ళు అట్లా కాదంట. మీరు నేర్చుకున్నారు ఈ విషయంలో, నేర్చుకున్నారు. ఏమంటున్నాడంటే నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుంటున్నారు, మీరు కూడా అట్లా నడుచుకుంటున్నారంట. అబ్బా వీళ్ళు కూడా అదే, పాపం ఎంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్ లో నుంచి మారుమనిచి పొందినా ఈ సేవకులు చూసి వాళ్ళు చెప్పిన మాటలు విని దేవుణ్ణి సంతోషపరచాలని కంకణం కట్టుకుని అలా జీవిస్తున్నారంట. మరి ఏమైంది మధ్యలో? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరిస్తున్నాము. ఫస్ట్ ఏమో ఆజ్ఞ అన్నాడు, మళ్ళీ ఈసారి ఎందుకు హెచ్చరిక అంటున్నాడు. మీరు ఇట్లాంటి విషయాల్లో మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు పౌలు గారు అసలు ఏంటో ఏమో, ఆయన విషయాలు, ఆయన జీవితం చూస్తే అసలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అసలు అర్థం కాదు. ఏదో చిన్నగా జీవిస్తున్నాం బ్రదర్, పర్లేదు మేము ఎదుగుతున్నామంటే కుదరదు అసలు, ఇంకా ఎదగాలంటాడు. అబ్బు ఇదేం మనిషి బాబు, అసలు ఇప్పటికే అన్ని వదిలేసుకొని వచ్చాను సార్ అంటే ఇంకా ఎదగాలి బ్రదర్ అంటాడు. ఇంకా కొంచెం ఎదుగుతున్నాను సార్ అంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఎదిగాం అని వెళ్ళామనుకోండి, పౌలు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అనుకోండి, ఊహించండి. ఇంకా ఈ విషయాల్లో తక్కువగా ఉంది, ఇంకా ఎదగండి అంటాడు. ఊరి నాయన ఏంటి బ్రదర్ మీరు అసలు, ఇదే బోల్డ్ అంత ఎక్కువైందనంటే కాదు, ఇంకా ఎదగాలి, సత్యదాకా ఎదగాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలి, ఇంత దీంతో సరిపెట్టుకోవద్దు, మీరు ఇంకా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బలపడాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా దగ్గరికి రావాలి దేవునికి, ఇంకా సంతోష పెట్టాలి అని అంటాడు ఆయన. మనం ఎంత దుర్మార్గత ఉంటుందంటే మనలో కొంచెం ఎదగగానే, రెండు వాక్యాలు తెలవగానే, రెండు ప్రసంగాలు చేయగానే, ఇద్దరు సువార్త చెప్పగానే ఉబ్బిపోయి అబ్బా బోల్డని చేశాను, అసలు నాకు మించినోడే లేడు, ఆ లోపల అదొక రకమైన గర్వం తెలియకుండానే వస్తుందంట. కొంతమంది ఈజీ గుర్తుపడతారు వాళ్ళది వాళ్ళే, కొంతమంది గుర్తుపట్టలేక చాలా దూరం వెళ్ళిన తర్వాత, చాలా సంవత్సరాలు అయిన తర్వాత గుర్తొస్తుంది వాళ్ళకి, ఓమ్ నేను ఇంత గర్వంలో ఉన్నానా, ఇంత చూపించుకున్నానా. మూడో రకం వ్యక్తులు అంటే వాళ్ళకి కనీసం అంత దూరం వెళ్ళినా సచ్చేదాకా తెలియదంట, సచ్చేటప్పుడు ఒప్పుకొని చచ్చిపోతారంట పాపం. ఏం సుఖం వాళ్ళకి. అట్లాంటి బండబారిన వాళ్ళు ఉంటారంట కొంతమంది సంఘంలో. అయితే అభివృద్ధి పొందాల్సిందే అంతకంతకు, రోజు ఎదగాల్సిందే. అమ్మా అబ్బా నేను చేసిన పరిచయం చూడబ్బా, ఏమో విస్తరించింది, నేను ఏమో చేసినా చూడబ్బా, అసలు నాలాంటి వాడే లేడు, నేను చదివినట్టు బైబిల్, నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, నేను ప్రసంగం చేసినట్టు, నేను సేవ చేసినట్టు నాలాగా మంచోడు ఎవ్వరు లేరు అనుకోవద్దు, ఆగిపోవద్దు, అభివృద్ధి చెందుతూనే ఉండాలి. కంటిన్యూస్గా అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉండాలని వేడుకుంటున్నాడట, ప్రభువునందు హెచ్చరిస్తున్నాడట. అది హెచ్చరిక, అది ఆనందంతో ప్రకటించలేదు అబ్బా ఇంకా మీరు ఎదగచ్చు అవునండి అనట్లేదు, హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. హెచ్చరిక ఎప్పుడొస్తుంది తెలుసా అండి, ఆజ్ఞ అయిపోయిన తర్వాత. ఏమైనా తేడా పనులు చేస్తుంటే సస్తవరవి అని అంటారు, దాన్ని హెచ్చరిక అంటారు. మూర్ఖతర విశ్వాసం లేని మూర్ఖతరం వారలరా, ఇది హెచ్చరిక. చంపుతాను నేను జాగ్రత్త ఉండకపోతే, దీన్ని హెచ్చరిక అంటారు. ఇప్పుడు ఏమంటాడంటే, అంతకంతకు అభివృద్ధిని ఉండవాలని మిమ్మల్ని వేడుకొని, అంటే పాపం ఆయన బతిమలాడుకుంటున్నాడు వాళ్ళని, వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరిస్తున్నాను, హెచ్చరించుతున్నాము. అంటే హెచ్చరిక కూడా చేయటానికి ఆయన వాళ్ళని వేడుకుంటున్నాడు. అది హెచ్చరికలాగా తీసుకోవాల్సిందే మనం అంతకంతకు అనేది. ఎందుకనంటే చాలా మంది ఆగిపోతారు, స్టబన్ అయిపోతారు, స్తబ్దంగా అయిపోతారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, దీంతోనే సాటిస్ఫై అయిపోతారు. రెండు వాక్యాలు నేర్చుకోవటం, రెండు ప్రసంగాలు చేయటం, చప్పట్లు కొట్టడం, తృప్తి పడటం, ఇంకా నెక్స్ట్ రోజు వాక్యం చదవరు, ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉండదు, ఇంకా జీవించాలనే ఆశ ఉండదు. కొంతమందికి నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది కానీ జీవితం ఉండదు, జీవించాలనే ఆశ ఉండదు. కొంతమందికి నేర్చుకోవాలని జీవించాలని ఆశ ఉంటుంది కానీ వాళ్ళు ఎప్పుడు చేయలేరు అట్లా. అయితే కొంతమంది చదువుతారు కానీ జీవిస్తారు కొంచెం అటు ఇటుగా, కానీ వాళ్ళని బేరీజు వేసుకోరు, ఎవాల్యుయేషన్ ఉండదు. చూసుకోండి ఒకసారి ఏమంటున్నాడు, హెచ్చరిక అది. ఇప్పుడు అంతకంతకు అభివృద్ధి పొందామా లేదని ఎప్పుడు తెలుస్తుందండి, 6 నెలల తర్వాత, 1 నెల తర్వాత, 2 రోజుల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, మొత్తానికి ఎప్పుడో ఏం మాట్లాడాడు దేవుడు, నేనేం చేశాను అసలు, బేరీజు వేసుకోవాలి కదా, ఎవాల్యుయేషన్, సెల్ఫ్ అసెస్మెంట్. కంపెనీలలో, ఆర్గనైజేషన్లో, బయట అక్కడ ఇక్కడ ఎంత భయంకరంగా ఉంటుందంటే, డిపార్ట్మెంట్లలో అంత సంవత్సరం అంతా అయిపోగానే స్టాటిస్టిక్స్ మొత్తం బయటికి రావాలి, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడ పొరపాట్లు చేసినాం, ఎంత అభివృద్ధి చెందిందని చూపించాలి గవర్నమెంట్కి, ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అయితే వాళ్ళ సమర్పించుకోవాలి అన్ని రిపోర్ట్స్. మరి మన జీవితానికి వద్దా అట్లాంటి, అది కంపెనీకి కావాల్సింది, కంపెనీకి కాదు కావాల్సింది వాస్తవాన్ని, మన బతుకు కావాలి. అంతకంతకు అభివృద్ధి చెందామా లేదా, ప్రోగ్రెస్ ఉందా లేదా, ఎంత డెవలప్మెంట్ అయ్యాం, ఎంత ఎదిగాము అనేది మనకు ఎవాల్యుయేషన్ చేయకపోతే ఎట్లా అర్థమవుతుంది, ఎక్కడ డ్రాప్ అయింది, ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎందుకు పెరగలేదు, ఎట్లా పెరిగింది, అది నిజమా కాదా నకిలీయా, నటించినట్టు పెరిగిందా లేకపోతే వాస్తవంగానే పెరిగిందని ఎప్పుడు ఎవాల్యుయేషన్ లో రాదా? ఎవాల్యుయేషన్ చేస్తేగా మనం అసలు అది హెచ్చరిక. మన జీవితాలకు అసలు ఎవాల్యుయేషనే లేదు, అసెస్మెంటే లేదు. కంపెనీలోకి పోయి చేస్తాం. కంపెనీకి ఎందుకు? కంపెనీకి కావాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే కంపెనీ అభివృద్ధి చెందటానికి వాళ్ళు వాళ్ళకు దర్శనం, వాళ్ళకు విజన్, మిషన్ ఉంటుంది. దాని ప్రకారంగా అంతా చేయాలి కాబట్టి. మరి మన జీవితానికి విజన్ మిషన్ లేదా? మరి మన జీవితానికి దేవుడు వాక్యం ఇచ్చి ఇంత పోషిస్తూ ఇంత ఎదిగిస్తూ ఉన్నప్పుడు మరి మన జీవితాన్ని ఎంత ప్రోగ్రెస్ అయింది, కరెక్ట్ గానే అయిందా? అసలు నేను చేస్తుంది కరెక్టేనా? ఎదిగానా? ఎట్లా ఎదిగాను? ఎప్పుడు ఎదిగాను? ఎక్కడ ఎదిగాను? ఎందుకు ఎదుగుతున్నాను? అవన్నీ డీటెయిల్డ్ గా ఉంటాయంట. సమయం గురించి ఎవాల్యుయేషన్, వాక్యాన్ని ధ్యానించడం గురించి, కరెక్ట్ గా నేర్చుకున్నాను లేదా, ఏది ఎట్లా అర్థం చేసుకున్నాను, ఎప్పుడు జీవించాను, ఎప్పుడు ఆజ్ఞ పాటించాను, ఏది కరెక్ట్ గా చేశానని ఎవాల్యుయేట్ చేసుకుంటారట వాళ్ళు. మనకుందా? లేదు. వింటమే వింటాం. అవసరమైతే ఆన్ చేసుకుని అటెండెన్స్ ఉండాలి కదా. మంది వినేశా పక్కన పడేస్తాం. ఆ వచ్చానండి ఈరోజు అటెండ్ అయ్యానుగా. ఆ విన్నాను, బాగా చెప్పారు మీరు, ఎక్సలెంట్. అసలు ఏం చెప్పారండి? అసలు ఏం చెప్పారని అడిగితే ఏం చెప్పారండి? అసలు ఏం చెప్పాడు? చెప్పారు బాగుందండి, అసలు మస్తు, చాలా సూపర్ ఉందండి. ఒక్క వాక్యం చెప్పాయా? ఏం చెప్పాడు? చెప్పడు. ఒక కొంతమంది చెప్తారు, మా అబ్బో వీడు మళ్ళా వీడు అడుగుతారు రా బాబు, ఏదో ఒకటి రెండు మాటలు వినాలి, మళ్ళా వీడు అడుగుతాడు కాబట్టి వాడు చెప్పడానికన్నా వింటారు, ఆన్సర్ ఇవ్వడానికి వింటారు. ఇది ఇది అయిందండి, ఇది ఇది చెప్పారుగా మీరు అని ఇరివర్స్ చెప్తారు. కానీ అది ఎక్కదు, ఈయనకి చెప్పాలని చెప్తారు. అది ఈయనకి చెప్పడానికి వింటారు, ఈయనకి చెప్పడానికి పాయింట్స్ రాసుకుంటారు. ఎంత దుర్మ, ఎవరిని మోసం చేస్తున్నామండి? మనల్ని మనమే చేసుకున్నాం. ఎవ్వడు మనల్ని మోసం చేయట్లా, ఎవ్వడు మనల్ని పాడు చేయట్లా, ఎవ్వడు మనల్ని హింసించట్లా, ఎవ్వడు మనల్ని ఏం చేయట్లా. మనల్ని మనమే పొడుచుకుంటున్నాం, మనల్ని మనమే ఎర్రోలుగా చేసుకుంటున్నాం, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అంతకంతకు అభివృద్ధి పొందాలని హెచ్చరిస్తున్నానంట. ఇది ఈ హెచ్చరిక మనకు కూడా. లాస్ట్కి ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. బ్రదర్, ఏంటి బ్రదర్ మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మారు మనసు పొంది మేము ఎట్లా ఆజ్ఞాపించామో అలాగా మీరు దేవుని సంతోషపరచాలని మా నుంచి నేర్చుకున్నారు, అలా బతుకుతున్నారు. ఇంకా ఎదగాలి, ఇంకా కంటిన్యూస్ గా అలా పవిత్రతలో ఉండాలి, అన్ని విషయాల్లో ఉండాలి, ఇంకా ఎదుగుతూనే ఉండాలి. మిమ్మల్ని హెచ్చరిస్తాం, ఇది హెచ్చరిక ఆగిపోద్దు. మీరు ఏదో మీరు దేవుని చిత్తం 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 ఏంటి చిత్తం ఏంటి అని పెద్ద ఆయనకి ఎట్లాంటి విషయాలు ఇష్టం, ఆయన ఎట్లా సంతోషపరచాలి, ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం, దేవునికి ఇష్టం. ఆయనకి ఇష్టమైన చేస్తే ఏమవుతుంది? ఆయన సంతోషపరచబడతాడు. ఆయనకి ఇష్టమైనటి ఏంటి, ఆయనకి ఇష్టమైనటి ఏంటని పెద్ద దేవుని చిత్తం కోసం నేను దేవుని చిత్తం చేయాలండి అని అంటారేంటి? అసలు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని చిత్తం కదా. మీరు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మారుమనసు పొందారు? టెంపుల్ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు, మంత్రశక్తులు, విగ్రహార్థన, విపరీతమైన డబ్బులు, తర్వాత ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి బూతులు తనుకోవటం, కొట్టుకోవటం, రకరకాల విషయాలు ఉన్నాయి మీ దాంట్లో. దీని నుంచి మారుమనసు పొందారు. మీరు పెళ్లి కాకముందు నుంచే పెళ్లి కాకముందు వ్యభిచారం చేసిన వాళ్ళు, పెళ్లి అయిన తర్వాత కూడా చేస్తున్నారు. జారత్వం అంటే ఫోర్నికేషన్ అంటారు. జనరల్ గా మీనింగ్ ఏంటంటే దాన్ని, జారత్వం అంటే పెళ్లి కాకముందు వేరే వాళ్ళతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం ఏమంటారంటే జారత్వము, జారత్వం, జారత్వం. సో కాబట్టి దయచేసి మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జారత్వంలో విశ్వాసులు కూడా వెళ్ళిపోతారా సార్? మీ పిల్లల గురించి, మన గురించి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పర్లేదు బ్రదర్, మావాడు చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే, మా అమ్మాయి చాలా మంచిదండి. పర్సనల్గా ఎప్పుడైనా గడిపారా వాళ్ళతో? పొల్లు గగ్గురు పట్టి విషయాలు బయటకు వస్తాయి చూడండి ఒకసారి. ప్రార్థన చేసుకున్నట్టే కనిపిస్తాడు, బాగానే మంచిగా చదివినట్టే కనిపిస్తాడు, బాగా తిరుగుతాడు పోతాడు. పర్సనల్ ఎప్పుడైనా ఫ్రెండ్ లాగా తండ్రి లాగా ప్రేమతో నీతో వాడు షేర్ చేసుకునేటట్లు అమ్మాయితో ప్రవర్తిస్తావా? అంత ఆజ్ఞలే హెచ్చరికలే. వాడు ఏడు షేర్ చేసుకుంటాడు, వాడు కుమిలిపోయి వాడి జారత్వంలో పడిపోయి అమ్మాయి జారత్వంలో పడిపోయి ఉంటారు. చూసిందంతా మంచిదే నాకు తెలుసండి. నా అమ్మాయి అసలు ఏమనుకున్నారండి, అసలు అబ్బాయితోనే మాట్లాడదు. అబ్బా నీకు తెలుసా, దేవుని తెలుసులే, చూపించినప్పుడు దేవుడు చూపించేదాకా ఒప్పుకోవా. అట్లా ఓవర్గా మనం థింక్ చేయకూడదు, అలాగని చెప్పి డౌట్ పడకూడదు. వీడు ఏంది అమ్మ, వీడు ఏదో చేసి ఉంటాడు, ప్రతిసారి అనుమానించదు, వాళ్ళకు కూడా చిరాకేస్తారు. జాగ్రత్తగా చూసి గమనిస్తూ పాపం ఎవ్వరిని వదలదు, ఎంత పెద్దోనైనా. దావిదనే వదల, అబ్రహాంనే వదల, అబ్రహాం తప్పు చేయలేదు, చేశాడు. పెద్ద పెద్ద భక్తులే పాపం చేశారు. పాపము ఏ వయసులోనైనా అటాక్ చేస్తుంది, పాపంలో ఏ వయసులోనైనా పడిపోగలరు, పడిపోతారు. నేను ఇంత పరిచయం చేశాను, నేను గొప్ప, నేను అసలు నేను ఎంత ఆత్మీయుని, నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత వాక్యం చేస్తాను, నువ్వే కావాలి అడిగి, నువ్వే కావాలి. పెద్ద పెద్ద భక్తులు పడిపోయారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభువాని కాళ్ళ మీద పడాలి తప్ప పోజులు కొట్టి బిజీ అయిపోయి ఉంటే పాపంలో పడడానికి రెడీగా ఉన్నామని దాని అర్థం. అప్పుడే పడేది. ఏమంటున్నాడంటే దేవుని చిత్తం కోసం, చిత్తం కోసం ప్రార్థన చేస్తాం. ప్రభా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, ఏం చెప్పు చెప్పు చెప్పు, ఏమని చెప్పేది. పరిశుద్ధంగా ఉండవు కానీ ఇంకా దేవుని చిత్తం ఏదో ఒకటి కొత్తగా ఉందని మనం ప్రార్థన చేస్తామంట. ఫస్ట్ దేవుని కోసం పరిశుద్ధంగా జీవించకపోతే, అంటే మొదటిదే దేవుని చిత్తం చేయకపోతే రెండోది ఎట్లా చెప్తాడు? పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వంకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. అసలు దేవునికి ఇష్టమైంది ఏంది? మీరు దేవుని సంతోషపరచాలని మా దగ్గర నుంచి నేర్చుకున్న అట్లా సంతోషపరచాలని జీవిస్తున్నారు కదా. మరలా దేవుని చిత్తం ఇంకా మేము ఇంకా సంతోషపెట్టాలనుకుంటున్నామండి, ఇంకా మేము దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నామండి వాక్యం ద్వారా అని వీళ్ళు పాపం వాళ్ళు ఏదో అనుకుంటున్నారట. అరే నాయన, మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉందిగా, అది ఇప్పటికీ మిమ్మల్ని అటాక్ చేస్తుంది, ఇప్పటికీ మీ మీద ప్రభావితం చూపిస్తుంది. మళ్ళా వెళ్ళి అదే అశ్లీల చిత్రాలు, మళ్ళీ వెళ్ళి అదే వ్యభిచారం, మళ్ళీ వెళ్ళి అదే కొంత క్లింగ్ అయిపోయి మళ్ళీ ఆకర్షించబడుతూ వెళ్తున్నారు. ఒరే నాయన, దేవుని ఇష్టం ఏంటిదంటే ఫస్ట్ మీరు వాటికి దూరంగా ఉంటమే, మళ్ళా దేవుని చిత్తం అని. దేవునికి ఇష్టం ఏంటంటే గాడ్ మనల్ని ఏం చేశారంటే, దేవుడు సెట్ అపార్ట్, పరిశుద్ధత అని అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ గా పరిశుద్ధంగా ఉండటం అంటే సెట్ అపార్ట్ అంటే దేవుడు ప్రత్యేకపరిచాడంట మనల్ని. అంటే ఈ లోకంలో నుంచి తీసి మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన మనల్ని ఆయన రక్తం చేత కడిగి ఒక సపరేట్ చేశాడంట. ఆ సపరేట్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలని నా బాధ. అంటే వాళ్ళు మనం ఒకటి కాదు, ప్రత్యేకపరిచాడు, స్పెషల్. దేవుడు ఆయన పరిశుద్ధుడు అనే పదం ఉంటుంది కదండి, పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి అంటే పాపం చేయడు, ఆయనే ఆయన దొంగతనం చేయడు, అలా చేయడని కాదు దాని అర్థం. వాస్తవానికి దాని అర్థం ఏంటంటే ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటాడు. పరిశుద్ధుడు అని అంటే ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటాడు, చాలా స్పెషల్, ఆయన సపరేట్ గా ఉంటాడు, ఆయన లాగా ఎవడుండడు అని దాని అర్థం. వాస్తవానికి సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉంటాడు ఆయన, స్పెషల్, ఆయనలాగా ఇంకెవ్వడు ఉండడు అంతే. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధత. మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడంట, పవిత్రపరిచాడు. అలాగ పరిశుద్ధంగా ఉండటమే ఆయనకి ఇష్టం అంట. అంటే ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నేను ఎట్లా సపరేట్ గా ఉంటాను, అసలు నాలాగ ఎవడు ఉండడు, మీరు నా పిల్లలు, మీరు నాలాగా ఉండాలి, మీరు వాళ్ళలాగా ఉండకూడదు, నేను సపరేట్, అలాగా అసలు ఎవడు ఉండడు ఉండనేరడు. అట్లా మీరు నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని లోకం నుంచి సపరేట్ చేశా, పాపం నుంచి సపరేట్ చేశా, అన్నిటి సపరేట్ చేసి ఒక ప్రత్యేకంగా చేశాను. ఆ ప్రత్యేకంగానే ఉండాలి మీరు, ఏదో చూపించుకోవడానికి కాదు వాస్తవానికి. అది దేవునికి ఇష్టం అంట. వాళ్ళగా మనం చేస్తే, వాళ్ళగా మనం ఉంటే మళ్ళా పాత పాపాలు అటాక్ చేస్తూ మళ్ళా దాంట్లోకే వెళ్ళిపోతా ఉంటే, వ్యభిచారం, అశ్లీల చిత్రాలు, అపవిత్రత, కాముకత్వం, వ్యభిచారం, పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు వ్యభిచారంలో ఉంటాడట. ఈసారి గారు ప్రార్థన చేస్తారు, ప్రభా దేవుని చిత్తం చిత్తం, ప్రభా నీ చిత్తం జరిగించు, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తారంట. దేవా నీకు ఇష్టం ఏంటి, ఎట్లా నేను సంతోషపరచాలని, నువ్వు ఫస్ట్ పాపాన్ని వదిలే, అదే దేవునికి ఇష్టం. పాపాన్ని వదలకుండా రకరకాల పాపాల్లో ఉంటారు, లంచాలు, అహంకారం, గర్వం, అసూయ, ద్వేషం, మోసం, దుష్టత్వం, వ్యభిచారం, జారత్వం, దీంట్లో ఉండి ప్రభా నీకు ఇష్టం అంటే ఏంటిది, ప్రభా దేవా నీ చిత్తం జరిగించు, నీ చిత్తం చేయి, నీ చిత్తమే సిద్ధించును గాక, ఇదే ఆయన చిత్తం మొట్టమొదటిది, ప్రత్యేకంగా ఉండటమే. కాబట్టి ఇంకా కింద రాశారు దాని డిస్క్రిప్షన్, ఏమంటున్నా అంటే మీలో ప్రతి వాడును అంటే ఏంటి, మీరు ఆలోచించండి, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుట ఏ దేవుని చిత్తము. ప్రతి వాడును అని అంటే వాళ్ళందరూ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, అందరూ ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అనంటే అందరిని అటాక్ చేస్తుందనే కదా దాని అర్థం, అందరికీ బలహీనత ఉందనే కదా దాని అర్థం, అందరు అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, అందరు అదే పాపం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు దేవుని ఎరగని వాళ్ళు వీళ్ళు అదే పాపం నుంచి బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు ఎవరు, అన్ని జనులు అదే వాళ్ళు ఇంకా మారుమనసు పొందిన వాళ్ళు. అయితే వాళ్ళలాగా ఇంకా మళ్ళా చేయకూడదు, మళ్ళా చేయకూడదు అంటే కొంతమంది పోయారేమో తెలియదు మనకి, కొంతమంది క్లింగ్ అయ్యి అంటే ఈల్డ్ అయ్యి ఆకర్షించబడి మళ్ళీ వెళ్ళి పాపం చేస్తున్నారేమో. దుర్మార్గత ఏంటంటే మారుమనసు పొందినా కూడా, లేకపోతే క్రిస్టియన్స్ అని చెప్పుకొని ఫ్యామిలీలో కుటుంబంలో భార్య భర్త పిల్లలు పెద్దవాళ్ళు ఆ అపవిత్రమైన సంబంధమైన విషయాల్లో ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో ఇంతకుముందు ఏం చేసాం వాటికి మళ్ళీ ఆకర్షించబడి ఈడో పడతా ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళలాగా ఇంకా చేయకూడదు. కామాభిలాషయందు మీరు ఉండకుండా దేంట్లో ఉండాలి, రెండు చెప్తున్నారు, రీప్లేస్ చేస్తున్నారు, దీంట్లో కాదు ఉండాల్సింది. ఏముండదుకూడదు అభిలాష, దేంట్లో ఉండాలి, కోరిక, ఇష్టం, మనసు ఎటు బాగా ఆకర్షించబడాలి, పరిశుద్ధత ఎంత ఆకర్షించబడాలి, ఘనత అంటే దేవుణ్ణి ఎట్లా సంతోషపరచాలి, నేను ఎట్లా ప్రత్యేకంగా జీవించాలనే ఈ అభిలాష ఉండాలి. కానీ కామాభిలాష ఉండకూడదు, కామ కోరికలు, కామతత్వం, పరిశుద్ధత ఎట్లా, నా శరీరాన్ని నేను ఎట్లా కాపాడుకోవాలన్నా, ఎందుకంటే చుట్టుపక్కల అంతా డేంజరే, ఎక్కడికి పోయినా ఈ విగ్రహారాధన, మంత్రశక్తులు, అపవిత్రత, కాముకత్వం, డబ్బు పిచ్చి, ఆడ విపరీతమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే మందిరంలో జరిగే వ్యభిచారం ఉంది అక్కడ విచ్చలవిడిగా, అది స్వేచ్ఛ, అది పర్మిషను, అది వాళ్ళ పాపం అని కూడా తెలియలేదంట ఎఫ్ఎస్యుల పత్రికలు రాశారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే ఎట్లా కాపాడుకోవాలో మీరు తెలుసుకోవాలి, అదే దేవుని చిత్తం, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అదే దేవుని చిత్తం అంటున్నాడే. ఇంకేమంటున్నాడంటే ఈ విషయం అంది ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను, అంటే నేను తప్పు చేస్తే ఏంటన్నా, నేను తప్పు చేస్తే ఏంటి ప్రభు అనంటే, ఒరే నీకే కాదు నువ్వు పొరపాటు చేయటం ద్వారా అది వేరే వానికి ప్రాబ్లం అవుతుంది, ఎందుకు రెండు రకాలుగా ఆలోచించవచ్చు. వేరే వాడికి ఎట్లా ప్రాబ్లం వస్తుందంటే, నేను పాపంలో పడిపోయానంటే వేరేవాడు కూడా అన్ననే పడిపోయిండు, ఈ తమ్ముడే ఉన్నాడు, నేనేంది అని నన్ను బట్టి వేరేవాడు పాపం చేస్తూ ఉంటాడు. లేకపోతే ఇంకొక నేను 2 నిమిషాలు క్లోజ్ చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను వేరే వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నా అనంటే, ఒక ఉదాహరణలాగా చెప్తున్నాను చూడండి. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా, వేరే వ్యక్తి వేరే వాళ్ళకి సంబంధించింది కదా. ఒక ఆమె ఉంది, పక్కింటి ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు. ఆవిడకు ఒక భర్త ఉన్నాడు ఆల్రెడీ, మరి ఆయనను మోసం చేసినట్టే కదా. ఒకటి. రెండవది పాపం చేశాను, వేరేవాడు ఆ పాపాన్ని చూసి వాడు కూడా ఆ పాపం చేస్తాడు. అంటే ఎవరిని మోసం చేశాం మనం? దేవుణ్ణి మోసం చేశాము. రెండవది, ఆ వ్యక్తుల్ని మోసం చేశాము. ఆ వ్యక్తుల్ని ఈ విషయం అందేవుడు అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. మనమేమనుకుంటామని, నేను ఒక్కనే పాపం చేసిన కదా, నేనే నష్టపోతుగా అని అనుకుంటాం. వెర్రితనం అది. పాపం ఒకటి చేసేటప్పుడు ఒకటే ఉండదట, కట్టలు కట్టలుగా ఆ దానికి లింక్ అయ్యి 5-6 పాపాలు 7-8 పాపాలు ఉంటాయంట. నంబర్ 1, పాపం చేసేటప్పుడు మనం ఒక్కడమే చేసామనుకుంటాం, కాదంట, అందులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంట. చాలా మంది. ఇప్పుడు మనం ఎవరితో చేస్తున్నాం, వాళ్ళు ఉండరా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాపం వాళ్ళు నష్టపోతారు. మనం చేసామని మనకు మనం ఏమనుకుంటాం అంటే ఎవడికి తెలియదు. కాదు, చాలా మంది పరిశుద్ధులకు తెలుస్తుందంట, అది ఖచ్చితంగా బయటికి పొక్కిస్తాడంట దేవుడు. అయితే వాళ్ళు అభ్యంతరపరచబడతారు చాలా మంది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి లాస్ట్ గా ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ముగిస్తున్నాను. ఎందుకనగా, మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడట, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దావిని వదిలేడా? మోషేని వదిలేడా? మోషే అసలు దగ్గరగా ఆయన మహిమను చూసింది ఎవరంటే మోషేనే. వదిలిపెట్టాడా? చిన్న పొరపాటు అంతే. ద్రోహులారా అన్నాడు, అసలు నిన్ను ఎంటరేజ్ చేయని కాణానికి ప్రభాని కాలు పట్టుకుంటా మళ్ళీ వెళ్ళి పర్సనల్గా ప్రార్థన చేశావు, ప్రభా ఒక్కసారి ప్రభా ప్లీజ్ ప్రభా నువ్వు ఆ మాటనే ఎత్తద్దు, నోరెత్తద్దు అని అన్నాడు. అమ్మో ఆ మాట ఏంటి, నాకు భయం అవుతుంది. అంత దగ్గరగా ఉన్న ఆయన అంత కాలు పట్టుకుని బతిలాడుతున్నా కూడా నోరెత్తద్దు, ఆ విషయం మాట్లాడద్దు, నువ్వు నాతో అడగనే అడగద్దు, అడిగెళ్తా అని లాస్ట్కి సరే చూస్తావని కొండ మీద నుంచి చూపించాడు. ఎవ్వరిని వదలడు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తేనే భక్తుల్ని వదల్లే. పిచ్చి పిచ్చి వెర్రి వేషాలు వేస్తే మనల్ని వదులుతాడా? వదలడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అసలు మనం పిలిచిందే పరిశుద్ధంగా ఉండటానికి, అపవిత్రులుగా ఎట్లా ఉంటాం? కాబట్టి ఏం చేయాలి? ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునే ఉపేక్షించుచున్నాడు. అసలు మనం ఎవరిని కాదంటున్నాము, ఎవరిని తృణీకరిస్తున్నామనంటే, పరిశుద్ధంగా జీవించకపోతే డైరెక్ట్ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నామంట. ఎవరిని మనం చాలా చీప్గా చూస్తున్నామంటే, ఎవరిని చాలా ఇన్సల్ట్ చేస్తున్నామంటే, ఎవరిని చాలా అర్జేస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించిన దేవుణ్ణే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి. దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది భూమి మీదనే. క్షమాపణ దొరుకుతుంది కానీ పనిష్మెంట్ ఉంటుంది. ఎవరిని శిక్షించకుండా వదలడు. కాబట్టి ఎంత భయంకరంగా శిక్షిస్తాడో మనకు తెలియదు, క్షమాపణ మాత్రం దొరుకుతుంది. ఇరగొడతాడు, పర్లేదులే నేను అనుభవిస్తాను అనుకోకూడదు. అలా చేస్తే నిజంగా వాడికి మారు మనసు లేదన్నట్టే. మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. మనం ప్రత్యేకంగా సపరేట్ గా అంటే సెట్ ఎ పార్ట్ ప్రత్యేకంగా మనం దేవునిలాగా దేవుని పిల్లలంగా మనం జీవిస్తున్నాం. అది దేవుని చిత్తం. దేవుని సంతోషపరచాలి, దేవునికే ఇష్టానుసారంగా జీవించాలి. అంతకంతకు అభివృద్ధి పొందాలి. పాతవి అటాక్ చేస్తాయి. మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నాం.